அவித்யாநாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிசரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாம் தௌஷ்ட்ரா முரரிபுவராகஸ்ய பவதி. ஹ்ரீங்காராசனகர்பிதானலசிகாம் சௌஹ்க்லீம் கலாம் பிப்ரதீம் சௌவர்ணாம் வரதாரிணீம் வரசுதாதௌதாம் த்ரிநேத்ரோஜ்ஜலாம் வந்தே புஸ்தகபாசமங்குஷதராம் ஸ்ரக்பூஷிதாமுஜ்ஜலாம் த்வாம் கௌரீம் திரிபுராம் பராத்பரகளாம் ஸ்ரீசக்ரசஞ்சாரிணீம் சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசந்தயே நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத் சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீகிருஷ்ணாய வயம் நுமஹ. ஸ்ருஷ்டௌ யா சர்க்க ரூபா ஜகதவனவிதௌ வாபாலினீயாச்ச ரௌத்ரீ சம்ஹாரே சாபி யஸ்ய ஜகதிதமகிலம் க்ரீடனம் யா பராக்யா பஸ்யந்தி மத்யமாதோ ததனு பகவதி வைகரி வர்ணரூபா சாஸ்மத்வாசம் பிரசன்னா விதி ஹரி கிரிசாராதி தாலம் கரோது. நம சிவாபியாம் நவ யௌவனாபியாம் பரஸ்பராஸ்லிஷ்ட வபுர்தராபியாம் நகேந்திர கன்யா வ்ருஷகேதனாபியாம் நமோ நம சங்கர பார்வதிபியாம் ஸ்ரீ மாத்ரு குருபியாம் சபாயை ச நம. சூஸ்தூ உண்டகா 20 காரியக்ரமంలో கடுகு பெட்டாம் இங்க 10 రోజులతో அப்படியே పూర్తిగా పోతూ ఉన్నది. లలితోపాఖ్యానంలో వరుసగా మనం భండాసురుడి ఆవిర్భావం, శివుడి యొక్క మంత్రాన్ని జపించి శతరుద్రీయ మంత్రాన్ని జపించి పరమేశ్వరుడు బ్రహ్మ మొదలైన వాళ్ళ ద్వారా అనేక రకాలైన వరాలు అస్త్రశస్త్రాలు ఆభరణాలు ఇవన్నీ పుచ్చుకొని దివ్య ఖడ్గం దివ్య రథం దివ్యమైన శంఖం వీటితో రాక్షస లోకానికి నాయకుడై శోణితపురాన్ని పునర్నిర్మించుకొని పరిపాలిస్తూ తిన్నగా ఉండక తన తోటి రాక్షసులు చెప్పిన దానిని బట్టి దేవతల మీద ప్రతీకారానికి సిద్ధపడి వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా జయించి పీడించి హింసించడం మొదలుపెట్టాడు. అలాగే తాను మాత్రం తన రాజ్యాభివృద్ధి కోసం నిత్యం యజ్ఞయాగాలు చేసేవాడు. కానీ ఇతన్ని 60,000 సంవత్సరాలు పూర్తయ్యాక రాక్షసులను నశింపజేయాలి, దేవతలకి తిరిగి వాళ్ళ వైభవం వాళ్ళకి కలగజేయాలి అనే ఉద్దేశంతో శ్రీమన్నారాయణుడు తన మాయని మహామాయని పంపిస్తే ఈ మహామాయ ఒక సుందరీ రూపాన్ని ధరించి ఇతని పొట్టలో వేసుకుంది. ఏనాడైతే ఈ మహామాయ అడుగుపెట్టిందో ఆనాటి నుంచి ఇతనికి జపతపాలు యజ్ఞయాగాదులు అన్ని దూరం అయిపోయాయి. గురువుగారిని అవమానించి బయటికి తనేసి తరిమేశాడు. ఇక నిరంతరం ఈ స్త్రీ వ్యామోహంలో పడిపోయాడు, భ్రష్టత్వం పొందుతున్నాడు. ఈలోపు నారద మహర్షి స్వర్గలోకానికి వెళ్ళి ఇంద్రుణ్ణి, ఇంద్ర ఇదే సరైన సమయం, ఎందుకంటే భండాసురుడు మాయలో పట్టాడు, ఇక మాయలో పట్టివాడు వెనక్కి తిరిగి రావడం అనేది ఉండదు, వాడు నశించితేనే బయటకు వస్తూ ఉంటాడు. ప్రస్తుతం నువ్వు కూడా ఈ మాయలో పడి నీ జోలికి వాడు నిన్ను పట్టించుకొని తరుణంలోనే అమ్మవారిని ప్రసన్నం చేసుకో. జగన్మాత అనుగ్రహం లేనిదే పరాశక్తి, ఆదిపరాశక్తి యొక్క దివ్య కటాక్షం లేనిదే ఏ ఒక్కడు ఎందులోనూ విజయం పొందలేడు. ఇది తచ్చన్నాయన అనగానే ఆయన అన్నాడు, స్వామి ఏం చేయాలో ఏమిటో మాకు తెలియదు, మీరే మమ్మల్ని ముందుండి నడిపించండి. జగన్మాత గురించినటువంటి కార్యక్రమాలు, పూజా పునస్కారాలు, యాగాలు మీరే చేయించండి దగ్గరుండి అనగానే మహాత్ముడైనటువంటి మునీశ్వరుడు చెప్పాట. ఏమని, ఇక్కడ కాదు మనం చేయవలసినది, హిమవత్ పర్వత ప్రాంగణానికి పోదాం, అక్కడికి వెళ్ళినట్టయితే ఆ అమ్మని ఎలా ఆరాధించాలో చెబుతాను అన్నాడు. సరే అంతా కలిశారట. తపసే కృతసన్నాహ యయౌ హైమవతం తటం. తపస్సుకి అన్ని సన్నాహాలు చేసుకుని యాగానికి కావలసినటువంటి సంభారాలు తీసుకుని ఇంద్రుడు, దిక్పాలకులు, నారద మహర్షితో పాటుగా వెళ్ళారు. యాగం చేయడం అంటే అంత తేలికైన పని కాదు, అన్ని రకాల పదార్థాలు సిద్ధంగా ఉండాలి. పైగా ఐశ్వర్యం లేని అసమర్థులైతే ఏవైనా వస్తువులు మర్చిపోతే లోటు వస్తే వాళ్ళని క్షమిస్తుందట అమ్మవారు. అన్నీ ఉండి కూడా అశ్రద్ధ చేస్తే మాత్రం క్షమించదు. అంచేత అశ్రద్ధని ఎప్పుడూ కూడా సృష్టిలో ఎవడో క్షమించడు, పొరపాటు వేరు అశ్రద్ధ వేరన్నమాట. అంచేత అన్ని శ్రద్ధాశక్తులతో భక్తి మార్గంతో వస్తువులన్నీ ఏర్పాటు చేసుకున్నారు. హిమవత్పర్వత ప్రాంగణానికి వెళ్ళారట. అక్కడికి వెళ్ళి తపస్సు యాగం చేయడానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ సన్నాహాలన్నీ చేసుకున్నారట. తత్ర భాగీరథీ తీరే సర్వర్తు కుసుమోజ్వలే పరాశక్తే మహాపూజాం చక్రేఖిల సురైహి సమం. అక్కడికి వెళ్ళారు భాగీరథీ తీరంలో. హిమాలయ పర్వతంలో కూడా ఎక్కడ పడితే అక్కడ కాదు, గంగానది తీరం శ్రేష్ఠత. అసలు ఎక్కడైనా అమ్మవారి యాగాలు చేయాలంటే నది కనుక ఉన్నట్టయితే ఆ నదికి ఒడ్డున దగ్గరలో ఈ యాగం కానీ పూజ కానీ సహస్రనామ పారాయణ కానీ చేస్తే మహా విశేషమైన ఫలితం. ఇప్పుడు మనకు కూడా అదృష్టం ఉండి గోదావరిలో స్నానం చేసాం అనుకోండి, ఆ తీరంలో కనుక ఒకసారి వీలుంటే కంఠస్థం వచ్చిన వాళ్ళు సహస్రనామం చేసుకుంటే వాడికి మిగతా చోట్ల చేసిన దానికంటే ఎక్కువ ఫలితం ఉంటుంది. అది ఒక మహాభాగ్యము అని చెబుతోంది. నేను చెప్తా, స్వయంగా వేదవ్యాసుల వారు చెప్పిన మాట అది. అందున మహాపవిత్రమైన గంగానదీ తీరంలో కనుక ఇది జరిగితే ఇక వాడి జీవితం ఎంత భాగ్యానికి నోచుకున్నదో ఎవరు చెప్పలేరట. అందుచేతే భూలోకానికి హిమవత్పర్వత ప్రాంగణానికి వచ్చి ఆ హిమవత్పర్వతంలో కూడా భాగీరథీ తీరం ఆకాశగంగ అన్నమాట, అక్కడ పైనుంచి కిందకి ప్రవహిస్తూ ఉంటుంది. అటువంటి గంగానదీ తీరంలో సర్వ ఋతువులలోనూ కూడా ఉండే పువ్వులు అక్కడ ఉంటాయట. ఏదో కొన్ని పూలు ఒక సీజన్లోనే పోస్తాయి, అలాగే కొన్ని పళ్ళు ఆ సీజన్ దాటితే ఉండవు, కానీ అక్కడ మాత్రం ఆ హైమవత తటంలో నిరంతరం ఉంటాయట అవే పళ్ళు, అవే రకాల పుష్పాలు. అటువంటి ఆ తటంలో ఈయన పరాశక్తికి అద్భుతమైనటువంటి పూజ చేయడానికి సిద్ధపడ్డాడు నారదుని యొక్క ఆధ్వర్యంలో ఇంద్రుడు, మిగతా దేవతలందరితో పాటుగా తానొక్కడే కాదట. మహత్ కార్యక్రమాల్లో మహర్షులు ఏం చేస్తారంటే అందరూ పాల్గొండి అంటారు, సామూహిక పూజలు ఎందుకు పెడతారంటే అటువంటి ఒక్కళ్ళే చేస్తే స్వార్థం అవుతుందట, అందుకే సామూహికంగా చెయ్యాలి అన్నారు శాస్త్రం. అంచేతే సామూహికంగా దేవతలు అందరూ కలిసి చెయ్యాలనుకున్నారట. అక్కడ వాడు గొప్పవాడా, వీడు తక్కువవాడా, వీడు దిక్పాలకుడా, వీడు డబ్బున్నవాడా, వీడు కాడా అనేది భేదం లేకుండా 10 పైసల వాటా దగ్గర నుంచి కోట్లు ఖర్చు పెట్టేవాడు కూడా సమానంగా కూర్చుని అర్చనకి సిద్ధపడ్డారు. ఆ రకమైన యజ్ఞంతో కూడిన అమ్మవారి పూజకి ఏమని పేరు పెట్టారు, ఇంద్రప్రస్థం అభూత్ నామ్నా తదాద్యఖిల సిద్ధిదం. పేరు ఉంటుంది ఒక్కొక్క యజ్ఞానికి, ఒక్కొక్క పేరు, అశ్వమేధయమని ఇంకోటని ఇంకోటని. ఇక్కడ ఈ యజ్ఞము అంటే అమ్మవారి అర్చన పూజతో కూడిన యజ్ఞం ఇది. కేవలం యజ్ఞమే కాదు, కేవలం పూజ కాదు, యజ్ఞము జరుగుతుంది, కుంకుమ మొదలైన వాటితో అమ్మవారి పూజ జరుగుతుంది. అటువంటి ఈ మహత్ కార్యక్రమానికి ఇంద్రప్రస్థము అని పేరు పెట్టారు. మామూలుగా అయితే ఇంద్రుణ్ణి ఉన్నతుణ్ణి గొప్పవాణ్ణి చేసేది అని అర్థం. రెండవది ఏమిటంటే ఇంద్ర శబ్దానికి జీవుడు అని అర్థం. వాణ్ణి ఉత్థాపించడమే ఇంద్రప్రస్థము అంటే. ప్రతి వాళ్ళు జీవుళ్ళే, ఇక్కడ ఉన్నవాళ్ళంతా వీళ్ళందరూ కూడా ఉన్నతిని పొందగలగడమే ఇంద్రప్రస్థము అంటే. ఉన్నతిని పొందడానికి చేసే ప్రయత్నము అంటే తాము చేసేటటువంటి అర్చన కానీ లేకపోతే సాధనలో కానీ సిద్ధి పొందడాన్ని ఇంద్రప్రస్థము అంటారు. అలా పేరు పెట్టారట దానికి నారదుల వారు. అది ఎటువంటిది అంటే అఖిల సిద్ధిదం, సమస్తమైనటువంటి కోరికలను సిద్ధింపజేస్తుంది. అసలు ఈ కథ వినడమే అఖిల సిద్ధిదం అన్నారు. ఎందుకంటే ఈ భండాసురుడి ఉత్పత్తి దగ్గర నుంచి జరిగే ప్రతి విచిత్రమైన వస్తువు కథారూపంలో కనపడుతుంది మీకు. కేవలం కథ కాదు అది, మీ శరీరంలో అనేక రకములైన యోగ సాధనలను ఉద్ధరింపజేసే గొప్ప కథ ఇది, మామూలు కథ కాదు. అఖిల సిద్ధిదమైన పురాణం అన్నారు. ఇంతకాలం మీరు లలితా సహస్రనామం చేశారు, ఏ ఒక్కరూ కూడా నాకు తెలుసున్నంత వరకు బ్రహ్మాండ పురాణంలో ఉండి ఈ కథలు పూర్తి చదివిన వాళ్ళు ఇక్కడ ఉండి ఉండరు. నేనే కాదు మనం ఎవరము కూడా అరుదట, కొన్ని వేల మందిలో వేళ్ళు మీద లెక్క పెట్టే ఒకళ్ళిద్దరు మాత్రమే ఈ కథలు వినుంటారు. కాబట్టి అటువంటి సహస్రనామంలో వచ్చే సమస్తమైనటువంటి కథ ఇది. అఖిల సిద్ధితము అని పేరిట్టారు. అందుకని దీనికి యద్యత్ అఖిల సిద్ధితం, ఇది చేసినా విన్నా చెప్పినా చెప్పించినా అఖిలము సిద్ధిస్తుంది. అంత మహాభాగ్యం. బ్రహ్మాత్ జపోపదిష్టేన కుర్వతాం విధినా పరాం దేవ్యాస్తు మహతీం పూజాం జపధ్యాన రతాత్మనాం ఉగ్రే తపసి సంస్థానామనన్యార్పిత చేతసాం దశవర్ష సహస్రాణి దశాగాని చ సంజయుః. బ్రహ్మాత్మ భూస్వర జ్యేష్ఠ అని బ్రహ్మ మొదలైనటువంటి నా బ్రహ్మదేవుడికి ఉండే పేరులు ఇవోటి. సాక్షాత్తు నారదులు వారు బ్రహ్మదేవుడిని పిలిపించాట. తానొక్కడే కాకుండా చెంట ఎప్పుడు కూడా గొప్ప గొప్ప పూజలు చేయించేటప్పుడు ఒంటరిగా చేయించకూడదని శాస్త్రం. అందుకే ఇక్కడ కూడా మీకు పూజ అయ్యాక మత పుష్పం ఇచ్చేటప్పుడు ఒక్కడు చెప్పరు చూడండి, మీకు ఒకళ్ళు లేక ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ మంది చెబుతారు. ఒక్కడు చేయకూడదు గొప్ప కార్యక్రమాలు చేసేటప్పుడు. అందుకే కనీసం అక్కడక్కడ గొంతు కలపడానికైనా ఒకరిని తెచ్చుకోవాలి అసిస్టెన్స్గా. వాడికి ఏం రాకపోయినా పర్ల, జస్ట్ వాడు ఉంటే చాలు. కూడా భాగవత సప్తాహాలు చేసేటప్పుడు కూడా మనం చదివేవాడు ఒక్కడు కట్టివాడున్నా మిగతా వాళ్ళని ఎందుకు తెచ్చుకుంటారంటే అసిస్టెన్స్కి, అది శాస్త్రం. ఒక్కడు చేయరాదనేది. ఇక్కడ నారదుడు అంతటి గొప్పవాడు కదా, మరి ఇది ఇంద్రప్రస్థం అనేది సామాన్య కార్యక్రమం కాదు, ఒంటరిగా చెయ్యరాదు. బ్రహ్మని పిలుచుకున్నట్ట సహాయానికి. నాన్నగారు రెండు అన్నాడు, బ్రహ్మ మానసపుత్రుడు కనుక ఆయన కూడా దిగొచ్చేశాడు వెంటనే. ఇంత భాగ్యం నాకు కలిగిస్తున్నాడు మా అబ్బాయి అని. కొడుకు ఇలాంటి వాడు అయి ఉండాలి. ఎందుకంటే ఏదో దక్షిణ ఇచ్చి పంపేసి తాంబూలం ఇచ్చే చోటికి కాదు పిలవడం, జగన్మాతకు సంబంధించిన ఒక దివ్యమైన అర్చన కార్యక్రమంలోకి పిలిపిస్తున్నాడు అని ఆనందపడిపోయి ఆయన దిగాడు. దిగి పరాశాశక్తికి సంబంధించినటువంటి పరాత్పర విధులతో ఈ శ్రీచక్రం అనేటటువంటి అర్చనలోకి దిగారు. దేవ్యాస్తు మహతీం పూజాం, ఇక్కడ అమ్మవారికి మహత్తరమైన పూజని ఆరంభించారట. ఈ పూజలో నాలుగు భాగాలు. ఒకటి ఏంటంటే మొట్టమొదటగా జపధ్యాన రతాత్మన, ఒక మంత్రాన్ని ఇస్తారు ఈ పూజ చేసే ముందు. ఈ ఇద్దరూ కలిసి దేవతలకి ఓ మంత్రాన్ని ఇవ్వాలి. దేవతలు అంటే ఇక్కడ సరే పనిచేసేటటువంటి శక్తిని కూడా నువ్వే ఇవ్వాలి. అందుకే శాంభవి సర్వశక్తి అయి అన్ని శక్తులకి ప్రధానమైన శాంభవి స్వరూపిణి విలువ. శాంభవి అంటే అసలు చాలామందికి తెలియదు కానీ శంభోహ ఇదం శాంభవి అని. శంభుడు ఏ పని చేయగలుగుతాడో ఆ పని ఇవిడు చేయగలుగుతాడు. ఇప్పుడు మళ్ళీ మనకి శంభుడు అంటే ఏమిటంటే శం అంటే సుఖం. ఒక ఏ పనినా చేస్తే ఆ పని చేసిన తర్వాత ఆనందం పొందగలగడమే శం అంటే. ఒక పని చేసిన తర్వాత మనం అయ్య బాబోయ్ అలసటగా ఉంది అనుకోవడానికి వీల్లేదు. ఏ పని చేసినా ఆ పనిలో ఆనందం పొందడమే శంభు స్వరూపం. అంచేత సర్వ పనులు కార్యముల యందు కూడా సుఖమే తప్ప దుఃఖం పొందకుండా చేసే శక్తి శాంభవి. నువ్వు ఏ పని చెయ్యి నీకు అందులో నీకు కష్టం రాదు. అమ్మవారిని నమ్ముకుంటే కష్టం అనేది లేదు. అటువంటి శక్తి శాంభవి అన్నారు. అటువంటి నీకు నమస్కారం. ఓ తల్లి, నువ్వు విద్యాస్వరూపిణివి, విశ్వేశ్వరునివి, విశ్వవందితవి నువ్వు, వేద రూపాలన్నీ నీవే. నువ్వు ఊ అన్నా ఆ అన్నా నీలోంచి వచ్చే ఉచ్ఛ్వాస నిశ్వములన్నీ కూడా వేదములే. నువ్వు విడిచిపెట్టే గాలి వేదం, తీసుకునే గాలి వేదస్వరూపం. అందుకే నిన్ను విద్యేశ్వరి వేదరూపిణి అన్నారు. మాయాస్వరూపిణివి నువ్వు, మంత్రములన్నీ నీలో ఉన్నాయి. ఈ సృష్టిలో 7 కోట్ల మహామంత్రాలుంటే ఆ 7 కోట్ల మంత్రాలు నీవే. ఆ 7 కోట్ల మంత్రాలలో మూలమంత్రమైనటువంటి గొప్ప మంత్రరాజమని పిలువబడే పంచదశీ మహామంత్ర స్వరూపం కూడా నువ్వే. ఆ మంత్రాన్ని ఎలా జపిస్తే దానికి రూపం ధరిస్తావు నువ్వు. అందుకని మంత్ర విగ్రహ అంటే ఇవాళ నువ్వు శివ అన్నావు, ఆ శివుడు అనే రూపం ధరిస్తోందిట ఆవిడ. విష్ణు అన్నావు, ఆ నామానికి తగిన రూపం ధరిస్తుందట. నువ్వు 7 కోట్ల మంత్రాలు ఏ మంత్రం చెప్పిస్తే ఆ మంత్రానికి తగిన రూపం ధరిస్తుంది ఆ తల్లి. అందుకని ఆవిడ్ని మంత్ర విగ్రహ అన్నారు. సర్వేశ్వరివి సర్వరూపిణివి, ఇతి స్తుత్వ మహాదేవీం దేవా సర్వే సవాసవైహి. ఈ విధంగా మహాదేవిని, జగన్మాతను దేవతలందరూ ఇంద్రుడితో పాటుగా కలిసి జపం చేశారు. అందరూ ఆ తల్లిని పదే పదే చేశారు. అమ్మా ఇంతకు మించి మాకు శక్తి లేదు, ఎంత చేస్తే మాత్రం నేను శక్తి పొగడగలం, ఎన్ని నామాలు చెప్పిస్తే మాత్రం నీకు పూర్తవుతుంది నీ స్తోత్రం, మా యథాశక్తిగా కొంతసేపు నేను ధ్యానం చేశాం అనుగ్రహించు అని. భూయో భూయో నమస్కృత్య శరణం జగ్మురంజస, మాటికి మాటికి నమస్కారం చేశారట. రెండు చేతులు జోడించారట, పాదాల మీద పడుతూనే ఉన్నారట, అలా పడుతూ కళ్ళతో ఆనందం పొందుతున్నారట, చూస్తున్నారట, పదే పదే చూస్తున్నారట. ఆనందానికి ఇంకా పోటలా ఒక్కొక్కళ్ళకంతే. ఆ రూపాన్ని చూసిన తర్వాత ఆ బ్రహ్మానందం తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. అందుకే చూస్తారు, పొల్లిగింతలు పెడతారు, ఆవిడ పాదాల మీద పడిపోతారు. భాగ్యం లభించింది వాళ్ళకి, అమ్మవారు ఒక రూపంతో ప్రత్యక్షం అయ్యింది మరి, అని చేత ఆనందం అలా చెందుతూనే ఉన్నారు. తత ప్రసన్న సాదేవి ప్రణతం వీక్ష వాసవం వరేణ చందయామాస వరదాఖిల దేహినాం. అప్పుడు ఆ తల్లి ప్రసన్నురాలయ్యింది, కన్ను విప్పింది, ప్రేమగా ఇంద్రాది దేవతలను చూచింది. నాయనలారా, నా నామస్మరణం చేయడమే గొప్ప, ఇప్పుడు మీరు చేసినది దేవతలు చేసినటువంటి స్తోత్రం. ఈ స్తోత్రం భూలోకంలో వాళ్ళ జీవితంలో ఒక్కసారైనా చేయగలిగితే వాళ్ళు త్రివిష్టపం స్వర్గాది లోకాల్లో ఏ లోకం కావాలంటే ఆ లోకంలో ఉండగలిగే శక్తి పొందుతారు వాళ్ళు. నేను మీరు చేసిన ఆ స్తోత్రానికి అంత శక్తి ఇచ్చాను. మీరు ఇప్పుడు మీ ఇష్టం వచ్చిన వరాలు కోరుకోండి. అఖిల ప్రాణులకు శరీరం ధరించిన వాళ్ళు ఎవరికైనా సరే ఇటువంటి స్తోత్రం చేశాక కోరికలు తిరగకుండా ఉండకూడదు. మీకేం కోరికలు కోరుకోండి, తీరుస్తాను అనగానే ఇంద్ర ఉవాచ, ఇంద్రుడు అంటున్నట్ట, ఏది తుష్టాసి కళ్యాణి వరం దైత్యేంద్ర పీడిత దుర్ధరం జీవితం దేహిత్వాంగతాగా శరణార్థినగా. ఓ తల్లి, నువ్వు నిజంగా ఇప్పటిదాకా మేం చేసినటువంటి ఈ ప్రార్థనకు ఆనందం చెందితే, ఈ ప్రార్థనకు అంత శక్తి ఉన్నట్టయితే, దైత్యేంద్రుని చేత పీడింపబడుతున్న మేము చాలా కష్టాలు అనిపిస్తున్నాం. భండాసురుడు అనే రాక్షసుడు మమ్మల్ని పట్టి పీడించేస్తున్నాడు, వాడి వల్ల మేము పడలేకపోతున్నాం, ఈ శరీరం ధరించడం కష్టంగా ఉన్నది, అందుకే మేము నిన్ను శరణాగతులమై అమ్మా రక్షించన్నాం. ఇక్కడ చెప్పా, భండ అంటే అజ్ఞానం, మనలో అజ్ఞానం అనే ఒక రాక్షసుడు పట్టి పీడిస్తున్నాడు మనల్ని. ఆ అజ్ఞానం అనే రాక్షసుడిని విడిపించుకోవడమే భండాసురుడి నుంచి బయటపడడం అంటే. దానికి ఆ అజ్ఞానం అనే రాక్షసుడి నుంచి బయటపడడానికి మనకుండే ఈ మామూలు శక్తులు, ఈ జ్ఞానాలు, ఈ చదువుకున్న డిగ్రీలు సరిపోవు, ఇవి పిచ్చి పిచ్చి చదువులు అన్నారు. అసలైనటువంటి జ్ఞానం అమ్మవారి దగ్గర ఉన్నది, అంచేత జ్ఞానస్వరూపిణైన అమ్మ అనుగ్రహిస్తే అజ్ఞానం అనేటటువంటి భండాసురుడు చస్తాడు వాడంతటి వాడే. వాడిని చంపాలంటే అంత తేలిక కదట, జ్ఞానస్వరూపిణైన అమ్మవారు కూడా వాడిని చంపడానికి కత్తులు కటార్లు నానా గొడవ గందరగోళం అయితే యుద్ధం అవలా. అంటే అజ్ఞానుడు అనే రాక్షసుడు అంత తేలిగ్గా తెచ్చేవాడు గడువాడు. చంపేద్దామంటే వాడు మళ్ళీ వేణునుకుంటాడట. శరీరంలో ఒక క్రిమి ఉన్నది, జిగురుని పుట్టించేటటువంటి భయంకరమైనటువంటి క్రిమి. ఇవాళ మన ఆంగ్ల పరిభాషలో అయితే అమీబా అన్నారు దానిని, పూర్వం వాళ్ళు కూడా చెప్పారు ఆ ఆయుర్వేదంలో కూడా. ఆ క్రిమిని చంపడం చాలా కష్టంట, శరీరంలో ప్రవేశిస్తే ఎన్ని మందులు వాడి ఓ పట్టం చచ్చిదావదట, అది జీవితాంతం దానికి తగిన మందులు వాడాలి అన్నారు ఆయుర్వేదంలో కూడా. ఇవాళ కూడా మన వాళ్ళు అలాగే మందులు పడుతున్నారు. అదిగో అజ్ఞానం కూడా అటువంటిదటండి. చంపుదాం అంటే మరో రూపం ధరిస్తుందట, ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించేదట. అజ్ఞానం చాలా భయంకరమైంది, దాంతో యుద్ధం చేయాలంటే ఇదిగో ఆ జగన్మాతను ఆశ్రయించాలి. అంతరార్థం అది ఇంద్రుడు. అందుకనే అమ్మా ఈ శరీరం ధరించడం చాలా కష్టంగా ఉన్నది, భండాసురుడు ఉన్నంత వరకు వాడి నుంచి రక్షించమని నన్ను పదే పదే దేవతలంతా కోరితే మేమందరం కలిసి ఇదిగో ఈ బ్రహ్మని ఈ నారదుణ్ణి ప్రార్థించాం, వాళ్ళ అనుగ్రహం వల్ల నువ్వు మాకు ప్రత్యక్షం అయ్యావు. కాబట్టి తల్లి, ఓ లలితా పరాభట్టారిక, ఓ త్రిపుర సుందరి, శివా శివశక్తి కిరూపిణి, నీ పాదాలకు నమస్కారం చేస్తున్నాం. ఈ భండాసురుణ్ణి వాడి యొక్క పుత్రులతో మంత్రులతో సైన్యంతో సర్వనాశనం చేసి మాకు శరీరం ఉండేలా చెయ్యి, మేము నీకు శరణార్థులమై ఉన్నాం అని ప్రార్థిస్తే శ్రీదేవి ఉవాచ. దేవి అంటున్నదట, అహమేవ వినిర్జిత్య భండం దైత్య కులోద్భవం అచిరాత్తవద ఆశ్యామిత్రైలోక్యం సచరాచరం. ఓ మహేంద్ర, ఏం భయపడవు, నేను ఇప్పుడే వెడుతున్నా, భండాసురుణ్ణి యుద్ధంలో సర్వనాశనం చేస్తా, రాక్షస వంశంలో పుట్టిన దైత్యుణ్ణి వాడితో పాటు వాడి యొక్క అనుచరుల్ని కూడా భస్మం చేస్తాను. అచిరాత్, చాలా తొందర కాలంలో, ఎక్కువ కాలం కాదు, ఎక్కువ కాలం నువ్వు బాధపడవలసిన అవసరం లేదు, తొందరలోనే వాడిని చంపి ఈ స్త్రైలోక్య రాజ్యాన్ని నీకు చరాచర జగత్తుని నీకు అప్పగిస్తా, మళ్ళీ నువ్వు ఆనందంగా ఉందు కానీ. నిర్భయా ముదితా సంతు సర్వే దేవగణాస్తథ, దేవతలందరూ గుండెల మీద చేసుకుని ఆనందంగా ఉండొచ్చు, భయం నుంచి విముక్తులవ్వండి, సుఖంగా జీవించండి, ఆనందం చెందుదురు కానీ. అజ్ఞానం తొలగితే ఆనందంగా ఏమున్నదిగా. ఏ స్తోష్యంతి చ మాం భక్త్యా స్తవేన అనేన మానవాహ. నాయనలారా, మీరు చేయవలసిన పని కూడా ఉన్నది. ఇప్పుడు మీరు చేసినటువంటి ఈ స్తోత్రాన్ని అనేన మానవాహ, లెక్కలేనటువంటి పాప మానవులు ఎంతో కష్టాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా వ్యాపింపచేయండి. వాళ్ళకి కనుక ఈ స్తోత్రం అందితే వాళ్ళు చదువుకుంటే వాళ్ళ కష్టాలు కూడా తొలగుతాయి, మీ కష్టములతో పాటు 10 మందికి కూడా ఆనందం కలగజేయాలి. ఎప్పుడూ కూడా రుచికరమైన పదార్థం ఒక్కడు తినకూడదు, ప్రభావం కలిగిన స్తోత్రం కూడా ఒక్కడితో ఆనందంగా ఉండకూడదు. కొంతమంది మంత్రశాస్త్రాన్ని దాచేసుకుంటారు, అది అజ్ఞానంతో ఉన్నవాడికి చెప్పకూడదు అన్నారు. అంటే అజ్ఞానం అంటే వాడు నమ్మడు, నమ్మకం లేని వాడికి చెప్పకూడదు. నమ్మి బాబు చెప్పండి అన్నవాడిని కాస్త పరీక్షించి చెప్పాలి, చెప్పకపోతే కొంతకాలానికి శాస్త్రమే నశిస్తుంది. కాబట్టి ఎవళ్ళైతే భక్తి కలిగి ఉంటారో వాళ్ళందరికీ ఈ శాస్త్రాన్ని చాటించండి. ఎందుకంటే పూర్వకాలంలో కృతయుగ కాలంలో ఇద్దరు ఉండేవారట, ఒకడికి పాము మంత్రం వచ్చుట, రెండో వాడికి పక్షవాత మంత్రం వచ్చుట. ఈ ఇద్దరు ఈ మంత్రాలు రెండింటిని ఉపయోగించి ప్రజలకి పాము కాటేస్తే ఒకడు, పక్షవాతం వస్తే ఒకడు మంత్రాలతో బాగు చేసేవారట. అయితే వీళ్ళ పిసిరి కొట్టాళ్ళు, డబ్బంటే బాగా వ్యామోహం, అందుకని పొరపాట్లు కూడా ఇది కనీసం భార్యకి పిల్లలకు కూడా చెప్పేవారు కాదుట, చెబితే మళ్ళీ ఇతరులకు వ్యాపిస్తుంది ఈ మంత్రం అని. అలా బాగా డబ్బు సంపాదించారు. ఈ ఎవరికైనా ఓ రోజున భార్యలు అన్నారట, వాళ్ళ భార్యలు, ఏమండి ఈ మంత్రాలు ఎవరికైనా చెప్పండి, ఎప్పుడైనా ఉపయోగపడుతుంది, మీ తర్వాత ఎవరో వాళ్ళకి చెప్పాలి కదా అని. అంతకాలం వచ్చినప్పుడు చూద్దాం, ముసలాళ్ళం అయిపోయి బాగా ఇక వయసు అయిపోయేటప్పుడు చెబుదాం, ఈ లోపు చెబితే ప్రమాదం. శిష్యులు ఉన్నారంటే వీళ్ళు మన దగ్గర నుంచి ఈ మంత్రం నేర్చుకుని వాళ్ళు పోటీగా ప్రాక్టీస్ పెట్టేస్తారు అన్నట్ట వాళ్ళిద్దరూ కూడా. ఇలా పిసిరుగొట్లిద్దరూ ఎవరికి చెప్పకుండా ఉన్నారు. హఠాత్తుగా ఒక రోజున ఈ పక్షవాతానికి మంత్రం వేసే ఆయనకి పాము ఘాటేసిందిట, నల్ల తాచుపాము. కంగారుగా వీళ్ళు మోసుకుని బయలుదేరారు పాము మంత్రం వేయిద్దామని. ఎక్కడికి? ఆ పాము మంత్రం వేసే ఆయన దగ్గరికి. ఆ పాము మంత్రం వేసే ఆయనకి సరిగ్గా అదే టైంకి పెరాలసిస్ వచ్చేసింది, వాడికి నోరు కాలు పడిపోయాయి. ఇద్దరికి చూడండి, పాము మంత్రం వేసేవాడికి ఏమో పెరాలసిస్ వచ్చి పడిపోయింది, నోరు పనిచేయదు. పెరాలసిస్కి మంది వేసేవాడికి పాము కట్టేసింది, ఇద్దరు తెచ్చారు మంత్రాలు లేక. చివరికి ఎవరికి చెప్పకపోతే అలాగే తెస్తారు. కాబట్టి ఇటువంటి మహత్తరమైనటువంటి మంత్రాలను లోకంలో వ్యాపింప చేయించాలి. కాబట్టి నాయనలారా, దేవతలారా, మీరు ఒక్కరే శుభం పొందడం కాదు, ఈ మంత్రస్తవాన్ని లోకానికి అంతటికీ వ్యాపింప చేయించండి అని చెప్పేసి పదే పదే చెప్పి అమ్మవారు ఇంకా ఏమన్నదట, భాజనంతే భవిష్యంతి ధర్మశ్రీ యశసాం సదా. ఈ ఈ స్తోత్రం చదివినటువంటి వాళ్ళు భాజనంతే భవిష్యంతి ధర్మశ్రీ యశాం యశసాం సదా, ధర్మము ఐశ్వర్యము కీర్తి ఈ మూడింటికి పాత్రులవుతారట. ఈ మూడు ఈ స్తోత్రం చదివినటువంటి వాళ్ళంతా కూడా విద్య వినయ సంపన్నాహ నీరోగాహ దీర్ఘజీవినః. ఇటువంటి వాళ్ళు ఈ స్తోత్రం చదివితే విద్య వినయ సంపన్నులు అవుతారు, అంతేనా నీరోగా రోగం లేని వాళ్ళు అవుతారు, దీర్ఘజీవిన ఆయుర్దాయం పెరుగుతుంది. పుత్ర మిత్ర కలత్రాఢ్యా భవంతు మదనుగ్రహాత్. పుత్రులతోటి మిత్రులతోటి భార్య పుత్రులు వీళ్ళందరితోటి ఆనందంగా జీవిస్తారు. ఇతి లబ్ధ వరా దేవా దేవేంద్రోపి మహాబలహ. ఈ విధంగా దేవేంద్రుడితో దేవతలకు వరం ఇచ్చి మానవులకు కూడా వ్యాపింప చేయమన్నదటండి అమ్మవారు. అంచేత ఒక 10 నిమిషాలు ఆలస్యమైనా ప్రతి శ్లోకము కూడా కేవలం కథ చెప్పుకోవడం కాదు మన ఉద్దేశం. ఈ స్తోత్రంలో ఇప్పుడు నేను చెబుతా, మీరందరూ అనండి. 10 నిమిషాలు పట్టినా పర్వాలేదు, 8 అయినా 8 పావైనా చెప్పండి. జయదేవి జగన్మాత, జయదేవి పరాత్పరే, జయ కళ్యాణ నిలయే, జయ కామకలాత్మికే, జయకారి చ వామాక్షి, జయ కామాక్షి సుందరి, జయాఖిల సురారాధ్యే, జయ కామేసి మానదే, జయ బ్రహ్మమయే దేవి బ్రహ్మాత్మక రసాత్మికే, జయ నారాయణి పరే నందిత అశేష విష్టపే, జయ శ్రీకంఠ దయితే, జయ శ్రీ లలితాంబికే, జయ శ్రీ విజయే దేవి విజయశ్రీ సమృద్ధిదే, జాతస్య జాయమానస్య ఇష్టాపూర్తస్య హేతవే నమస్తస్యై త్రిజగతాం పాలయిత్ర్యై పరాత్పరే కళా ముహూర్త కాష్ఠ అహ మాసః ఋతుః శరద ఆత్మనే నమః సహస్రశీర్షాయై సహస్రముఖలోచనే నమః సహస్ర హస్తాబ్జ పాద పంకజ శోభితే అణోః అణుతరే దేవి మహతోపి మహీయసి పరాత్ పరతరే మాతః తేజః తేజీయసాం అపి అతలంతు భవేత్ పాదౌ వితలం జానునీతవ రసాతలం కటీదేశః కుచ్చిస్తే ధరణీ భవేత్ హృదయంతు భువర్లోకః స్వస్తే ముఖముదాహృతం దృశిశ్చ చంద్రార్క దహనా దిశస్తే బాహవోంబికే మరుతస్తు తవోచ్ఛ్వాస వాచస్తే శ్రుతయోఖిలాః క్రీడాతే లోకరచనా సఖాతే చిన్మయశివః ఆహారస్తే సదానందః వాసస్తే హృదయే సతాం దృశ్యాదృశ్యస్వరూపాణి రూపాణి భువనాని తే శిరోరుహ ఘనాస్తే తు తారకాః కుసుమాని తే ధర్మాద్య బాహవస్తే స్యుః అధర్మా ఆయుధాని తే యమాశ్చ నియమాశ్చైవ కరపాదరుహాస్తథా కరపాదరుహాస్తథా స్తనౌ స్వాహా స్వధాకారౌ లోకోజ్జీవనకారకౌ ప్రాణాయామస్తు తేనాస రసనాతే సరస్వతీ ప్రత్యాహారః తు ఇంద్రియాణి ధ్యానంతే ధీస్తు సప్తమా మనస్తే ధారణాశక్తి హృదయంతే సమాధికః మహీరుహాః తేంగరుహాః ప్రభాతం వసనం తవ భూతం భవ్యం భవిష్యచ్చ నిత్యం చ తవ విగ్రహః యజ్ఞరూపా జగద్ధాత్రీ విశ్వరూపా చ పావనీ ఆదౌ యాతు తయా భూతా ససర్జ నిఖిలాః ప్రజాః హృదయస్థాపి లోకానాం అదృశ్య మోహనాత్మిక నామ రూప విభాగం చ యా కరోతి స్వలీలయా తాన్యధిష్ఠాయ తిష్ఠంతి తే శ్వసక్తార్థ కామద నమస్తస్యై మహాదేవ్యై సర్వశక్త్యై నమో నమః యదాజ్ఞయా ప్రవర్తంతే వహ్ని సూర్యేందు మరుతః వహ్ని సూర్యేందు మారుతాః పృథివ్యాదీని భూతాని తస్యై దేవ్యై నమో నమః యా ససర్జ ఆదిధాతారం సర్గాత్ ఆవాది భూరిదం దదార స్వయమేవైక తస్యై దేవ్యై నమో నమః. యథా ధృతా తు ధరిణీ యయా కాశమమేయయా యయాకాశమమేయయా యస్యాం ముదేతి సవిత తస్యై దేవ్యై నమో నమః. యత్రోదీతి జగత్ కృత్స్నం యత్ర తిష్ఠతి నిర్భరం యత్రాంతమేతి కాలేతు తస్యై దేవ్యై నమో నమః. నమో నమస్తే రజసే భవాయై నమో నమస్తే రజసే భవాయై నమో నమః సాత్విక సంస్థితాయై నమో నమస్తే తమసేఖరాయై నమో నమో నిర్గుణతశివాయై నమో నమస్తే జగదేకమాత్రే నమో నమస్తే జగదేకపిత్రే నమో నమస్తే అఖిల రూపతంత్రే నమో నమస్తే అఖిల యంత్ర రూపే నమో నమో లోక గురు ప్రధానే నమో నమస్తే అఖిల వాగ్విభూత్యై నమోస్తు లక్ష్మీ జగదేక తుష్ట్యై నమో నమః. శాంభవి సర్వశక్త్యై అనాది మధ్యాంతమపాంచ భౌతికం అనాది మధ్యాంతం అపాంచ భౌతికం అనాది మధ్యాంతమపాంచ భౌతికం అనాది మధ్యాంతమపాంచ భౌతికం అనాది మధ్యాంతమపాంచ భౌతికం అవాంగ్మనో గమ్యం అతర్క్య వైభవం అరూపం అద్వంద్వం అదృష్టిగోచరం ప్రభావం అగ్ర్యం కథం అంబికే వర్ణయే ప్రసీద విశ్వేశ్వరీ విశ్వవందితే ప్రసీద విద్యేశ్వరీ వేదరూపిణీ ప్రసీద మాయామయీ మంత్రవిగ్రహే ప్రసీద సర్వేశ్వరీ సర్వరూపిణీ. నమో నమో నమస్తస్యై నమస్తస్యై నమో నమః. ఈ విధంగా ఆ స్తోత్రమంతరికీ లోకంలో వ్యాపింపచేయమని జగన్మాత దేవతలందరికీ వరాలిచ్చిందట. ఇంద్రుడు కూడా బ్రహ్మానందం చెందాడు ఆ స్తోత్రం వల్ల, మహాబలశాలి కూడా అయ్యట ఆయన. ఆమోదం పరమం జగ్ముహు తాం విలోక్య ముహుర్ముహు. ఆ బ్రహ్మానంద స్వరూపిడి యొక్క వరాలు పొంది మాటి మాటికి ఆవిడ్ని చూచి ఆనందం పడ్డారు లోకాలంతా జగన్మాతను చూచి. హయగ్రీవుల వారు ఇంకా చెబుతున్నారు. ఏమి చెబుతున్నారు నాయన? సరిగ్గా ఈ స్తోత్రం పూర్తయింది. బ్రహ్మ లోక పితామహుడు అమ్మవారిని ఆనందంగా చూడడానికి ఒక పక్కన నిలబడ్డాట. అంతే అయ్యిందా? ఆ జగామతతో విష్ణు ఆరుడో వినతాసుతం. అమ్మవారిని చూడ్డానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కూడా గరుత్మంతుణ్ణి వాహనంగా చేర్చుకుని అక్కడికి దిగాడు. శివోపి వృషమారూఢ సమాయాత అఖిలేశ్వరీం. పరమేశ్వరుడు కూడా వృషభ వాహనారూఢుడై అమ్మవారిని చూడ్డానికి అక్కడికి అడుగు పెట్టాట. దేవర్షి నారదుడు మొదలైనటువంటి వాళ్ళు మహామహేశ్వరిని చూస్తూ ఎదురుగుండా నిలబడ్డారు. ఇది ఒక అద్భుతమైన ఘట్టం. తర్వాత రేపు చెప్పుకుందాం. ఇందులో కామేశ్వరుడు ఇప్పుడు సృష్టింపబడతాడు. మదన కామేశ్వరుడు అంటారు ఆయన్ని. నిజానికి అసలు 6:30కే మొదలవుతుంది ఈ ఘట్టం కూడా. మదన కామేశ్వర ప్రాదుర్భావం కూడా చెబుదాం అనుకున్నా, ఒక 20 నిమిషాల కాలం అనవసరంగా వ్యర్థమైపోయింది. అమ్మవారు ఇంతవరకు అనుగ్రహించింది అనుకోవటం ప్రతిదానికి కారణాలు ఉంటాయి. జగదంబ యొక్క కటాక్షం ఇంతవరకు ఉన్నది మనకి. రేపు మదన కామేశ్వర ప్రాదుర్భావము, అత్యాశ్చర్యకరమైన అమ్మవారి యొక్క లలితా కామేశ్వరుల యొక్క వివాహ ఘట్టము, తర్వాత అమ్మవారు ఢంకా బజాయించి భండాసురుడి మీద తీర్థానికి వెళ్ళడం, ఇటువంటి విశేష ఘట్టాలతో రేపు కూడా చెప్పుకుందాం. ఇహ మీదట నేను పొరపాటును కూడా 6:30కే మొదలవుతుందని అనను, అనదలుచుకోలేదు.
పరిపాలయంతాం మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. హరిః ఓం తత్సత్. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.